ॐ वाङ् मे मनसिः प्रतिष्ठिता, मनो मे वाचिः प्रतिष्ठितम्, आविरामीर्मयेधि वेदस्य माणिस्थः, श्रुतं मे मा प्रहासीः, अनेनाधीतेनाहोरात्रान् सन्दधामि, ऋतं वदिष्यामि, सत्यं वदिष्यामि, तन्मामवतु, तद्वक्तारमवतु, अवतु माम्, अवतु वक्तारमवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः।
క్రిందటి వారం ఐతరయోపనిషత్తు పూర్తి చేశాం. ఈరోజు ఆ ఉపనిషత్తు యొక్క సారాన్ని చెప్తాను. ఈ ఐతరయోపనిషత్తు ఋగ్వేదానికి సంబంధించినటువంటిది. ఒకే ఒక్క ఉపనిషత్తు ఋగ్వేదం నుంచి తీసుకోబడింది. అనేక ఉపనిషత్తులు ఉన్నప్పటికీ కూడా దశ ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తు ఋగ్వేదాన్ని నుంచి తీసుకోబడింది. ఈశకేన కఠ ప్రశ్నముండ మాండూక్య తిత్తిరిహి ఐతరేయంచ ఛాందోగ్యం బృహదారణ్యకం తథ. ఈ 10 ఉపనిషత్తుల్లో ముండక ఉపనిషత్తు, మాండూక్య ఉపనిషత్తు అథర్వణ వేదాన్ని నుంచి తీసుకోబడినాయి. కేనోపనిషత్తు, ఛాందోగ్య ఉపనిషత్తు సామవేదాన్ని నుంచి, తైత్రీయోపనిషత్తు, కఠ ఉపనిషత్తు కృష్ణ యజుర్వేదాన్ని నుంచి, అన్నీ రెండు రెండు ఉపనిషత్తులు ఉంటే, ఋగ్వేదాన్ని నుంచి మాత్రం ఒకే ఒక ఉపనిషత్తు. బృహదారణ్యక ఉపనిషత్తు శుక్ల యజుర్వేదాన్ని నుంచి తీసుకోబడింది. కనుక ఈ ఒక్క ఉపనిషత్తు మాత్రమే దశ ఉపనిషత్తుల్లో ఉన్నది. ఈ దశ ఉపనిషత్తులకి శంకరాచార్యుల వారు వ్యాఖ్యానం రాశారు. చాలా ముఖ్యమైన ఉపనిషత్తులు. వారు ఎందుకు వ్యాఖ్యానం రాశారు 10 ఉపనిషత్తులకే అంటే, బ్రహ్మసూత్రంలో వ్యాసాచార్యుల వారు ఈ 10 ఉపనిషత్తుల నుంచే మంత్రాలు తీసుకొని విశ్లేషణ చేస్తారు. అందుకని బ్రహ్మసూత్రం చదవాలి అంటే ఈ ఉపనిషత్తులు చక్కగా అర్థం కావాలి. కనుక శంకరాచార్యుల వారు ఈ 10 ఉపనిషత్తులకి ముఖ్యంగా వ్యాఖ్యానం రాశారు. 108 ఉపనిషత్తులు, 1000 ఉపనిషత్తులు, వాటిలో 108 దొరుకుతున్నాయి. అందులో 108లో 10కే ఎందుకు రాశారు అని సందేహం వస్తుంది కదా. అందుకని 10కి ఎందుకు రాశారంటే బ్రహ్మసూత్రంలో విశ్లేషణ చేయబడింది. కనుక ఈ యొక్క వారి వ్యాఖ్యానం కనుక చదివితే ఈ 10 ఉపనిషత్తులకి బ్రహ్మసూత్రం చక్కగా అర్థం చేసుకోగలుగుతాం అనే ఉద్దేశం. కనుక ఈ ఋగ్వేదం అనే ఉపనిషత్తు, ఋగ్వేద సంబంధ ఉపనిషత్తు ఐతరయోపనిషత్తు. ఈ ఉపనిషత్తులో 3 అధ్యాయాలు ఉన్నాయి. 3 అధ్యాయాల్లో మొదటి అధ్యాయంలో 3 భాగాలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో 3 భాగాలు, 2వ అధ్యాయంలో 1 భాగం, 3వ అధ్యాయంలో 1 భాగం. మొదటి అధ్యాయంలో 1వ భాగంలో 4 మంత్రాలు ఉన్నాయి. 1వ అధ్యాయంలో 1వ భాగంలో 4 మంత్రాలు, 1వ అధ్యాయంలో 2వ భాగంలో 5 మంత్రాలు, 1వ అధ్యాయంలో 3వ భాగంలో 14 మంత్రాలు ఉన్నాయి. అప్పుడు 4 + 5 + 14 మొత్తం ఎన్ని? 23. క్యాలిక్యులేటర్ కావాలా? అక్కర్లేదు. 4 + 5 + 14 23 మంత్రాలు మొత్తం మొదటి అధ్యాయంలో. తర్వాత 2వ అధ్యాయంలో 6 మంత్రాలు ఉన్నాయి. 3వ అధ్యాయంలో 4 మంత్రాలు ఉన్నాయి. 6, 4, 10 23 మొదటి అధ్యాయం మంత్రాలు, 6, 2వ అధ్యాయం మంత్రాలు, 4, 3వ అధ్యాయం మంత్రాలు, మొత్తం ఎన్ని? 33 మంత్రాలు. 33 మంత్రాల్లో ఏం చెప్పబడింది అని మనం తెలుసుకుందాం సారాంశం. మొదటి అధ్యాయం మొదటి భాగం చూస్తాం. మొదటి అధ్యాయం మూడు భాగాల్లో మూడు విషయాలు చెప్పబడినాయి. మొదటి అధ్యాయం మూడు భాగాల్లో మూడు విషయాలు చెప్పబడినాయి. ఆ మూడు విషయాలు ఏమిటంటే, మొదటి విషయం సృష్టి గురించి మాట్లాడుతుంది ఉపనిషత్. మొదటి అధ్యాయంలో మూడు భాగాలు ఉంటే ఆ మూడు భాగాల్లో అంటే మూడు విషయాలు మాట్లాడితే, మొదటి విషయం సృష్టి, ఈ సృష్టి ఏమిటి, ఎలా జరిగింది అని మాట్లాడుతుంది. రెండవ విషయం ఏమిటంటే అనుప్రవేశం, ఎలా పరమాత్మ ఈ సృష్టిలో ప్రవేశించాడు. పరమాత్మ సృష్టికర్త, సృష్టి చేసిన తర్వాత తానే ఈ సృష్టిగా మారాను అని చెప్పి అన్నాడు. నేనే ఈ సృష్టిగా మారుతున్నాను, మారాను అని చెప్పాడు. అది అనుప్రవేశం అంటారు. మనం గృహప్రవేశం చేసినట్లు, మనమే ఇల్లు కట్టిస్తాం, మన ఇంట్లో మనమే ప్రవేశిస్తాం. పరమాత్ముడు కూడా ప్రపంచం అనే ఇల్లు కట్టుకొని, ఈ 14 లోకాలను కట్టుకొని, శరీరాలన్నింటినీ సృష్టించుకొని, ఈ లోకాలలో తానే ఈ శరీరాల్లో ప్రవేశించాడు. అది అనుప్రవేశం అంటే. మూడవ విషయం ఏం చెప్పారు అంటే, మహావాక్యం చెప్పబడింది, ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యం. ఆ మహావాక్యం ద్వారా నేను జీవాత్మని పరమాత్మ అని తెలుసుకోగలను. మహావాక్యం ప్రజ్ఞానం అయినటువంటి ఈ జీవాత్మని నేనే ఆ పరబ్రహ్మాన్ని అని తెలుసుకోవడం మహావాక్యం. జ్ఞానం ఐక్యం, ఐక్యం. కనుక సృష్టి విషయం, అనుప్రవేశ విషయం, ఐక్యం, మహావాక్య ఐక్య జ్ఞానం. అంటే ఋగ్వేదంలో ఉన్న ఐతరేయోపనిషత్తులో వచ్చే మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ. ఉపనిషత్తుల్లో మనం చదివేటప్పుడు దాని యొక్క మహావాక్యం ఏమిటని తెలుసుకోవాలి మనం. అది ముఖ్యం, అది ఎస్సెన్స్ అన్నమాట, అది సారం. ప్రజ్ఞానం బ్రహ్మ అనేది మహావాక్యం. మాండుక్య ఉపనిషత్తు చదివాం కదా దీనికి ముందు. మహావాక్యం ఏమిటి? అయమాత్మ బ్రహ్మ. గుడ్, అయమాత్మ బ్రహ్మ. ఇక్కడ ఏమే సృష్టి జరిగింది ముందు మనం తెలుసుకుందాం. 14 లోకాలు సృష్టి చేశాడు పరమాత్ముడు. ఈ సృష్టికి ముందు పరమాత్ముడు ఒక్కడే ఉన్నాడు. ఈ సృష్టికి ముందు పరమాత్ముడు ఒక్కడే ఉన్నాడు. సృష్టికర్త అయినటువంటి పరమాత్ముడు ఒక్కడే ఉన్నాడు. ఆ పరమాత్ముడు ఈ సృష్టి చేశాడు. ఏమీ సృష్టి చేశాడు అంటే 14 లోకాలను సృష్టి చేశాడు. పైన 7 లోకాలు, క్రింద 7 లోకాలు, మొత్తం 14 లోకాలని సృష్టించాడు. దీన్ని లోక సృష్టి అంటారు. లోక సృష్టి ఎలా చేశాడు అంటే పంచభూతాల ద్వారా చేశాడు. పంచభూతాలు, వేరే పేర్లు చెప్పబడిన, ఇక్కడ పంచభూతాలనే పదం వాడకుండా అంబహ, మరీచి, మరం, ఆపహ అని పదాలు ఉపయోగించబడినాయి. అవన్నీ పంచభూతాలు అన్నమాట. వాటి ద్వారా ఈ సృష్టి జరిగింది, లోక సృష్టి మొదట. తర్వాత సృష్టి ఏమిటి అంటే దేవతా సృష్టి. లోకాలను సృష్టించిన తర్వాత ఆ పరమాత్ముడు దేవతలను సృష్టించాడు. దేవతలను, ఇంద్రియాలని సృష్టించాడు. కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ ఉన్నాయి కదా, పంచ ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మ ఇంద్రియాలు, పంచ ప్రాణాలు, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకార, 5+5+5+4 ఇది లెక్క. 5+5+5+4 అంటే వెంటనే మనకు రావాలి షార్ట్ క్వశ్చన్. సాధనా క్యాంపులు అన్ని క్వశ్చన్స్ వస్తాయి రేపు, మీకు పరీక్ష ఉంటుంది అక్కడ. ఇలా అడుగుతాను అన్నమాట. 5+5+ అని తెలిసింది కదా, ఇంద్రియాలను సృష్టించాడు. ఆ ఇంద్రియాలకు అధిష్టాన దేవతలు అగ్నిదేవత, వరుణదేవత, వాయుదేవత, అలా అన్నమాట. ఈ దేవతలని సృష్టించాడు. ఈ అధిష్టాన దేవతలు ఉండడం వల్ల ఇంద్రియాలన్నీ పనిచేస్తాయి చక్కగా. సో దేవతా సృష్టి, ఇంద్రియ సృష్టి. మొదట ఏం సృష్టి? లోక సృష్టి. ఈ లోకాలు ఎవరికోసం? దేవతలు, దేవతలు ఉండాలి కదా. ఈ దేవతలు ఎక్కడ ఉంటారు? ఇంద్రియాల్లో ఉంటారు. ఇంద్రియాల సృష్టి. ఈ ఇంద్రియాలు ఎక్కడ ఉంటాయండి? శరీర సృష్టి చేయాలి కనుక శరీర సృష్టి అలా అన్నమాట. ఒకటో అధ్యాయంలో రెండవ భాగంలో ఇంతటితో మొదటి భాగం అయిపోతుంది. లోక సృష్టి, దేవతా సృష్టి, ఇంద్రియ సృష్టితో మొదటి అధ్యాయంలో మొదటి భాగం అయిపోయింది. అంటే నాలుగు మంత్రాల్లో అయిపోయింది ఈ విషయం. రెండవ భాగంలో ఐదు మంత్రాలు ఉన్నాయి కదా, ఆ ఐదు మంత్రాల్లో సృష్టి ఇంకా చెప్తూనే ఉన్నది ఉపనిషత్తు. ఇంకా అయిపోలే సృష్టి, శరీర సృష్టి గురించి మాట్లాడుతుంది. శరీర సృష్టి అన్నారు. అన్నీ శరీరముల కంటే మనిషి శరీరమే చాలా గొప్పది అని చెప్పబడింది. వీటన్నిటిని సృష్టించిన తర్వాత ఈ ఇంద్రియాలకి ఆకలిని సృష్టించింది. ఎవరు సృష్టించారు? పరమాత్ముడే సృష్టించాడు. సృష్టించింది అనకుండా పరమాత్ముడే ఇంద్రియాలకి ఆకలిని సృష్టించాడు. ఇంద్రియాలకు ఆకలి ఏమిటండి అన్నాడు. కళ్ళకి ఆకలి ఏమిటి, ముక్కుకు ఆకలి ఏమిటి అంటే కళ్ళకి చూడాలనే ఆకలిట, ముక్కుకి చూడాలనే ఆకలిట. ఈ పుష్పం చూడంగానే ఈ పుష్పానికి ఏం వాసన ఉందో, ఇది ఆకలి కదండి, ఆ కోరిక, అది చూడాలని కోరిక, ఆకలి అంటారు దాన్ని. కళ్ళకి చూడాలనే ఆకలి, ముక్కుకు వాసన చూడాలని ఆకలి, చెవులకు వినాలనే ఆకలి, నాలుకకి రుచి చూడాలనే ఆకలి, చర్మానికి స్పర్శ కోసం ఆకలి, మనస్సుకి, మనస్సు కూడా ఆకలి ఉంది, నన్ను ఎవరన్నా ప్రేమిస్తే బాగుండు అనిపించడం కూడా ఆకలే మనస్సుకి, నన్ను అందరూ దయగా చూడాలి, నా మీద ప్రేమతో నన్ను ఎప్పుడు పలకరిస్తూ ఉండాలి అని ఆకలే కదా, అది కూడా మనస్సుకి. అందరు నా వైపు చూసి చక్కగా మాట్లాడాలి, ఆకలి. ఎన్ని ఆకలి చూసారు, ఎంత ఉందో మనస్సుకి ఎక్కువ ఆకలి. వాళ్ళందరూ నాతో స్వీట్గా మాట్లాడాలి, నన్ను పొగడాలి, నన్ను మెచ్చుకోవాలి అని ఆకలి. నేను అన్ని పనులు చేసిన తర్వాత ఎదురు చూస్తుంటుంది మనస్సు, నన్ను ఎవరన్నా మెచ్చుకుంటారా లేదా, మెచ్చుకుంటారా లేదా అని ఆకలే కదా అది. కనుక మనస్సుకి ఆకలి ఉందిట. ఈ ఆకలిని సృష్టించాడు. ఆకలిని సృష్టించగానే దాహం కూడా ఉంటుందిగా, మరి దాహాన్ని సృష్టించాడు. ఎవరికి? మనుషులకే కాదు, జీవరాశులన్నిటికీ ఆకలి దాహం, ఆకలి దాహం. నేషనల్ జాగ్రఫీ టీవీ కనుక చూస్తే, టీవీలో చూస్తే నేషనల్ జాగ్రఫీ చూడాలి, ఇంకేం లేదు, బాగుంటుంది. పెద్ద ఉంటాయి కదా బల్లులు ఉంటాయి చూసారా, పెద్ద పెద్ద లిజర్డ్స్ అంటారు, అడవిలో ఉండేవి, వాటి మీద తేమ ఉంటుంది చూసారా, ఆ తేమ అంటే నీరు అనమాట. దానికి దాహం అయితే ఏం చేస్తుందట తెలుసా, ఆ తోకని ఇట్లా ఆడిస్తుందిట, ఆడించగా ఆ నీళ్ళన్నీ ఎగురుతాయి పైకి, ఎగరంగానే నోట్లో తాగుతుంది. అది ఎంత చక్కగా సృష్టించాడు భగవంతుడు చూడండి. శివాజీ అనుకున్నట, నేనే ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను, నా వల్లనే వీళ్ళందరూ ఆనందంగా ఉన్నారు అనుకున్నట శివాజీ. నేను ఛత్రపతి శివాజీని, ఈ రాజ్యానికి రాజుని, నేను నా వల్లనే వీళ్ళందరూ ఆనందంగా ఉంటున్నారు అనుకున్నట. శివాజీ గురువుగారికి తెలిసిపోయింది ఈ గర్వం రాకూడదు రాజులో అని చెప్పి శివాజీని తీసుకెళ్ళాట ఒక చోటికి, కొండల్లోకి తీసుకువెళ్ళి సమర్థ రామదాస్ ఏం చేశాడు తెలుసా, ఒక చోట నుంచోబెట్టి శివాజీని అక్కడ ఆయన దగ్గర ఉన్న చేతి దగ్గర ఉన్న కర్రె కట్టెతో ఒక రాయిని ఇట్లా ఎత్తాట. రాయిని ఇట్లా ఎత్తంగానే కొండ దగ్గర కొండలో ఒక రాయిని ఎత్తంగానే అందులో నుంచి ఒక కప్ప దూకి వచ్చింది బయటికి. కప్ప, కప్ప తెలుసు కదా, ఫ్రాగ్. కప్ప దూకి వచ్చేటప్పటికి శివాజీ ఆశ్చర్యపడ్డాట, ఈ కప్ప ఎలా ఉంది కొండలో, ఈ కొండ రాయిలో ఎలా బతికున్నది అనుకున్నట. అనుకుని ఇట్లా తల లోపలికి ఇట్లా పెట్టి చూసాట, అందులో చూస్తే నీళ్లు ఉన్నాయట. అందులో అది జీవించడానికి ఆ నీరుని ఎవరిచ్చారు? శివాజీ ఇచ్చాడా? భగవంతుడు ఇచ్చాడు, ఆ పరమాత్ముడు సృష్టి చేశాడు. అప్పుడు తెలిసింది శివాజీ, ఎందుకు నా గురువుగారు సమర్థ రామదాసు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అని అప్పుడు బోధపడిందట. ఇంక అడగక్కర్లేదు, గురువుగారు ఏ చెప్పినా సరే దేనికో ఏదో ఉంటుంది కారణం. అప్పుడు శివాజీ అర్థం చేసుకున్నాడు, తన గర్వం అంతా పోయింది, నేను కాదు పాలించేది ఈ యొక్క రాజ్యాన్ని, భగవంతుడు పరిపాలిస్తున్నాడు, భగవంతుడు ఇస్తున్నాడు అన్నీ. ఆ కప్పకి నేనేమైనా నీళ్ళు ఇచ్చానా? ఆ కప్ప హాయిగా ఆనందంగా జీవిస్తున్నది, కనుక మా అబ్బాయికి నేను ఇంత పంపిస్తున్నాను, మా అబ్బాయికి నేను ఇది ఇస్తున్నాను అనుకుంటే శివాజీ లాగానే ఉంటుంది. పరమాత్ముడు ఇస్తున్నాడు, పరమాత్ముడు మన ద్వారా ఇప్పిస్తున్నాడు అంతేకాని మనమే ఇవ్వడం లేదు. పిల్లల్ని చదివించి పెద్ద చేస్తే ఒకసారి 100 సార్లు చెప్పుకోకూడదు, భగవంతుడి అనుగ్రహం వల్ల జరుగుతున్నది, భగవంతుడి అనుగ్రహం వల్ల పిల్లలు చదువుకుంటున్నారు, భగవంతుడి అనుగ్రహం వల్ల వాళ్ళకి అన్నీ లభిస్తున్నాయని అనాలి. అందుకని ఇంగ్లీష్లో అంటారు గాడ్స్ గ్రేస్, బై గాడ్స్ గ్రేస్ అనే పదాన్ని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి మనం. కానీ జ్ఞాపకం రాదు, అది వచ్చిన తంట, జ్ఞాపకం వస్తే మంచిది. ఆ సాలెపురుగు చూడండి, సాలెపురుగు చూసారా? అది గూడు కడుతుంది, ఎంత ఉంటుంది సాలెపురుగు, ఆ కొమ్మకి ఈ కొమ్మకి మధ్యలో కడుతుంది, ఎక్కడికి వెళుతుందో ఎక్కడ కడుతుందో మన కంటితో కూడా చూడలేము, నేను కంటికి కూడా కనపడదు. దారాలు 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 అల్లుతుంది, అల్లి ఆ మధ్యలో కూర్చుంటుంది, ఆ మధ్యలో కూర్చుని కదలకుండా ఉంటుంది. ఏమైనా కీటకాలు వచ్చినాయంటే దాంట్లో పడిపోతాయి, పడంగానే ఉండి టక్కన తీసుకుంటుంది. మీరు కట్టగలరా అట్లాంటి గూడు? ఏ ఇంజనీర్ అయినా కట్టగలరా? మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు? మా అబ్బాయి సివిల్ ఇంజనీర్ అండి. మా అబ్బాయి ఇంజనీర్ అని అంటాడు. ఏమిటి మన గొప్పతనం? ఆ సాలె పురుగు ఆహారం కోసం, ఆకలి తీర్చుకోవడం కోసం ఆ గూడు కట్టుకొని, ఇంకా పురుగులన్నీ పడడం అయిపోయింది అనుకుంటే ఆ గూడు మొత్తం లాక్కొని తీసుకొని ప్యాకేజీ టెంట్ వాళ్ళు టెంట్ తీసేసుకొని మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళి టెంట్ వేసుకున్నట్టుగానే ఈ సాలెపురుగు ఆ దారం అంతా నోట్లోకి తీసుకొని మళ్ళీ ఇంకో చోటుకి వెళ్తుంది. ఇంటి దగ్గర మీరు చెట్ట దగ్గర గమనించండి, ఇది ఎంత అందంగా కడుతుందో, ఎంత తెలివితేటలో, ఎంత మేధస్సుందో దానికి. ఆ ఆకలి తీర్చుకోవడం కోసం మళ్ళీ అక్కడి నుంచి టెంట్ మార్చుకొని ఇంకో చోటుకి వెళుతుంది, అక్కడ కడుతుంది ఇల్లు. దానికి ఏమన్నా దిగులు చింత ఉన్నదా? ఒక్కసారి ఉప్పు మనం ఊదామంటే అయిపోతుంది దాని పని. ఆకలి చూడండి, ఆకలిని సృష్టించాడు భగవంతుడు, ఆహారాన్ని కూడా సృష్టించాడు ప్రతి దానికి. కనుక దేవుడు మనల్ని సృష్టించిన తర్వాత, ఆకలిని సృష్టించిన తర్వాత ఆహారం లేకపోవడం అనేది ఉండదు. నాకు అన్నం దొరుకుతుందో దొరకదో అని మనం బాధపడుతుంటాం, ఆ పక్షులు జీవరాశులు బాధపడవు, వాటికి దొరుకుతున్నది, మనకు దొరుకుతున్నది, తింటూనే ఉన్నాం. కనుక భగవంతుడి మీద నమ్మకం ఉన్నవాడికి ఆహారం దొరకకుండా ఉండదు, ఏదో విధంగా దొరుకుతుంది. ఎందుకు చెప్తున్నానంటే పరమాత్ముడే ఆకలిని సృష్టించాడు. సృష్టించిన వాడు అన్నాన్ని సృష్టి చేయాలి కదా, అన్నం కూడా సృష్టి చేశాడట. నువ్వు ఎందుకు అన్నం కోసం బాధపడతావు? ఆయనే అన్నం సృష్టించాడు, అన్నీ ఉన్నాయి మనకు, సరిగ్గా తినటం చేత కాదు మనకు, అది వచ్చింది. శరీర సృష్టి చేశాడు. ఈ ఇంద్రియాలన్నీ ఉండడానికి శరీరం కావాలి కదా. ఆకలి ఇంద్రియాల్లో ఉన్నది, మనస్సులో ఆకలి ఉన్నది, కళ్ళల్లో ఆకలి ఉన్నది, చెవుల్లో ఆకలి ఉన్నది. కనుక వాటికి శబ్దాలు వినడానికి, కళ్ళు చూడడానికి ఒక ప్రదేశం కావాలి. ఇప్పుడు మనం అన్ని పనులు చేయాలంటే మనకు ఒక ఇల్లు కావాలి కదా, రోడ్డు మీద పనులు చేయలేం కదా, మన ఇంట్లో మనం పనులు చేసుకోగలుగుతాం. అదేవిధంగా ఇంద్రియాలన్నీ కూడా పనులు చేయాలంటే, చూడాలి వినాలి అంటే వాటికి ఒక ఇల్లు కావాలి. ఇంద్రియాలు ఉండడానికి ఒక ఇల్లు కావాలి, వాటికి ఒక చోటు కావాలి. ఆ చోటే శరీరం, స్థూల శరీరం. అందుకని స్థూల శరీరం సృష్టించగానే కళ్ళు వెళ్ళి ఆ కళ్ళ దగ్గర ఆ చోట్లో కూర్చునైపోయి చూసే శక్తి పోయి ఆ కళ్ళల్లో కూర్చుంది, చెవుల్లో కూర్చుంది వినే శక్తి, వాటి చోటుకి వెళ్ళి అవి కూర్చున్నాయి, వేరే చోట కూర్చోలేదు, కూర్చుంటే పని చేయవు. వినే శక్తి పోయి కళ్ళల్లో కూర్చుంది అనుకోండి, పని కాదు. కనుక ఆ ఇంద్రియం ఆ చోటుకే వెళ్ళాలి కరెక్ట్గా. మన ఇంట్లో వస్తువులు వాడినట్లే టీవీ తీసుకెళ్ళి కిచెన్లో పెడతామా, గ్యాస్ స్టవ్ తీసుకొచ్చి హాల్లో పెడతామా? పెట్టం కదా. ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే సరిగా పనిచేస్తుంది. అదేవిధంగా ఇంద్రియాలన్నీ కూడా వాటి స్థలాల్లో సరిగ్గా వెళ్ళి టక్కన కూర్చున్నాయి. ఎవరు చేశారంటే పరమాత్ముడు, భగవంతుడు చేశాడు. నీకెందుకురా గర్వం? ఏమిటి చనుకుంటాం, ఎందుకంత గర్వపడతాం అని చెప్తుంది ఉపనిషత్తు మనకి. ఇవన్నీ కూడా కనుక శరీర సృష్టి చేయగానే ఇంద్రియాలన్నీ వాటిట్లో కూర్చున్నప్పుడు వాటికి ఆకలి అవుతున్నది కదా, మరి ఆకలి తీర్చుకోవాలంటే ఏం చేయాలి, అన్న సృష్టి చేయాలి. తర్వాత అన్న సృష్టి జరిగింది మూడవ భాగంలో, ఇదంతా రెండవ భాగంలో అన్నమాట. అన్న సృష్టి పైన శరీర సృష్టి, ఆకలి సృష్టి. ఈ ఆకలి సృష్టి శరీర సృష్టిలో ఒక ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాలి ఏమిటంటే, ఈ శరీరం మీద అభిమానమే దుఃఖానికి కారణం. ఇది ఒక యంత్రం, ఈ యంత్రంలో సూక్ష్మ యంత్రాలు ఉన్నాయి పనిచేయడానికి. ఇది యంత్రం అని తెలుసుకోకుండా ఈ శరీరం మీద అభిమానం, మమకారం, అహంకారం పెంచుకున్నాము అంటే సంసారి అయిపోతాం. సంసారి అంటే దుఃఖం, భయం, దిగులు, చింత. చెప్పాలా ఇంకా ఇవన్నీ వరుసగా? అక్కర్లేదు, అవన్నీ మాకు తెలుసు స్వామిని. కనుక దిగులు, చింత, భయం అన్నీ కూడా వస్తాయి. ఎప్పుడు? ఈ యంత్రం నేను అనుకుంటే, ఈ యంత్రం మీద మమకారం పెంచుకున్నాము, అహంకారం పెంచుకున్నాము అంటే అహంకారంతో మమకారం పెంచుకుని రాగద్వేషాలకు లోనైనాము అంటే దిగులు, చింత, నిద్ర ఉండదు. నిద్ర లేకపోతే ఏమవుతుంది తెలుసా? వ్యాధి వస్తుంది యంత్రానికి. యంత్రానికి వ్యాధి రాగానే ఏమవుతుంది? పనిచేయదు. పనిచేయకపోతే ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. అభిమానం ఎందుకు పెంచుకోవడం? నిద్రపోకుండా ఎందుకు ఉండడం? రోగం ఎందుకు తెచ్చుకోవడం? డాక్టర్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళడం? కనుక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళకుండా ఉండాలి అంటే రోగం తెచ్చుకోకుండా ఉండాలి. రోగం రాకుండా ఉండాలి అంటే అభిమానం పెంచుకోకుండా ఉండాలి. అభిమానం పెంచుకోకుండా ఉండాలి అంటే మమకారం పెంచుకోకుండా ఇది యంత్రం అని తెలుసుకుంటే సరిపోతుంది. అంతే. ఎంత తేలిగ్గా చెప్తారు స్వామిని, చెప్పడం తేలికే. అయినా మనం ప్రయత్నం చెయ్యాలి. విషయం ఇది తెలుసుకోకపోతే ఈ యంత్రం చెడిపోతుంది. యంత్రం చెడిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేం. కనుక యంత్రాన్ని చెడుపుకోకూడదు. అవతల యంత్రాలు ఈ యంత్రాన్ని బాధ పెడుతూ ఉంటాయి, అంతేగాని అవి యంత్రాలే కదా. కనుక యంత్రాలు యంత్రాలు పనులు చేసుకుంటూ ఉంటాయి, అంతేగాని నేను ఈ యంత్రం అనుకుంటే మమకారం. పరమాత్మ సృష్టి చేశాడే కానీ ఆయన మమకారాన్ని పెంచుకోలే. మనం సృష్టి చేసాం పిల్లల్ని, చేయించిన తర్వాత ఏమైంది, వాళ్ళ మీద మమకారం పెంచుకున్నాం. ఆ మమకారంతో అమ్మాయి, అబ్బాయి, అబ్బాయికి ఉద్యోగం రాలేదే, అమ్మాయికి పెళ్ళి కాలేదే, పెళ్ళయింది, పిల్లలు పుట్టలేదే, పిల్లలు పుట్టలేదే. పుట్టాడు కదా అబ్బాయి మనవడు అంటే వాడికి సీటు దొరకలేదే కాలేజీలో అన్నాడు. ఇంక నీ దిగులకి చింతగా అంతు లేదు కదా. ఎక్కడైనా పులు స్టాప్ పెడతావా? పెట్టను. చిన్నప్పటి నుంచి ఇదే కథ. కాటికి వెళ్ళే వరకు, శ్మశానానికి వెళ్ళే వరకు ఇదే కథ. అన్నీ ఉన్నాయి కదంటే నాకున్నాయండి, అన్నీ బాగానే ఉన్నాయి, మా పిల్లవాడికి ఒక నలుసు లేదన్నాడు. నలుసు ఏమిట్రా అంటే, వాడికి పిల్లలు పుట్టలేదుట అన్న. పెళ్ళి కానంత వరకు పెళ్ళి కాలేదని బాధ, పెళ్ళి అయిన తర్వాత వాడికి పిల్లలు పుట్టలేదని బాధ, పుట్టిన తర్వాత వాడికి సీటు దొరకలేదు మనవాడికి అన్నాడు. ఇంకా చాలు నాయన, భగవంతుడు కూడా అలసిపోతాడు వీడి లిస్టుకి చూసి. అందుకని పరమాత్మ అసంసారి. అంత సృష్టి చేసినా కూడా ఆయనకి ఏమన్నా మమకారం, అహంకారం ఉన్నదా? ఆనందంగా సృష్టి చేశాడు, సృష్టి చేసిన దాన్ని చూస్తూ ఉన్నాడు. ఆయనకి ఎటువంటి బాధ లేదు పరమాత్ముడికి. కానీ ఈ శరీరం రాగానే మనం ఎందుకు బాధపడుతున్నాం ఇట్లా అంటారు. బాధపడవద్దు అంటుంది ఉపనిషత్తు. మనం వింటే కదా ఉపనిషత్తు మాట, వింటే ఆనందంగా ఉంటాం, వినకపోతే దిగులు పడతాం. విను అంటున్నది ఉపనిషత్తు, వినండి. ఇప్పుడు 1వ అధ్యాయం 3వ భాగంలో అన్న సృష్టి. ఇవన్నీ సృష్టించిన తర్వాత ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం అభిమానాన్ని తగ్గించుకోవాలి. మనం స్థూల శరీరాన్ని వాడుకోవాలి, సూక్ష్మ శరీరాన్ని వాడుకోవాలి. సూక్ష్మ శరీరం అంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, ఇవన్నీ. అవన్నీ కూడా నువ్వు ఉపయోగించుకో, అంతేగాని ఉపయోగించుకునేటప్పుడు అభిమానం పెంచుకోవాలి. అవి అశాశ్వతం. మనం ఇంట్లో కూడా ఎన్నో ఉపయోగించుకుంటూ ఉంటాం వస్తువులు, వాటన్నిటి మీద ఇంకా అవి అప్పుడు ఎప్పుడూ పనిచేస్తూనే ఉండాలంటే చేస్తాయా ఏమిటి? అప్పుడప్పుడు మనకు ఇబ్బంది పెడుతుంటాయా లేదా? ఇది అంతే, ఈ శరీరం కూడా, ఈ మనస్సు కూడా అంతే. అందుకని వాటిని ఏం చేస్తాం, సర్వీస్కి ఇస్తాం, రిపేర్కి ఇస్తాం, పాడైపోతే విసిరి అవతల పారేస్తాం, ఇంకో కొత్తది కొనుక్కుంటాం. ఇది అంతే, ఈ శరీరం కూడా అంతే, ఈ మనస్సు అంతే, ఇంద్రియాలు అంతే. ఈ అన్న సృష్టి చేసిన తర్వాత అన్ని పదార్థాలు, భోగ్య వస్తువులు ఉన్నాయి, శబ్దం, స్పర్శ, రూప, రస, గంధ అన్నీ ఉన్నాయి బయట. ఇంద్రియాలకి మరి వాటికి తగినటువంటి వస్తువులు కావాలి కదా, అందుకని బోలెడంత శబ్దం బయట. విను 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 అని చూడడానికి రకరకాల పూలు, రకరకాల రూపాలు, రకరకాల చెట్లు, రకరకాల వస్తువులన్నీ చేశాడు. కళ్ళతో చూస్తూ ఉంటాం, ఆమె చీర కట్టుకుందే బాగుంది కలర్ అంటుంది, ఆకలి తీరిపోయింది కన్నుకి, అందుకే తీరిపోయిన తర్వాత ఏముంటుంది, నాకు కావాలి ఆ చీర, నాకు కావాలంటే మనస్సు కోరుకుంటుంది. ఎక్కడ దొరికింది, ఎక్కడ కొన్నారు మీరు చెప్పండి, ఏ ఊర్లో కొన్నారు, వెంకటగిరి చీర ఎక్కడ కొన్నారు, ఇక్కడ ఎక్కడ దొరుకుతుంది, నాకు తెచ్చి పెడతారా ఒకటి, ఇట్లా అనమాట. మరి మరి ఆ వస్తువులు కావాలి కదా, బయట అన్ని సృష్టి చేశాడు. ఇది అన్న సృష్టి అంటే, అన్న సృష్టి అంటే ఇడ్లీ దోశ కాదు, అన్న సృష్టి అంటే ఈ కళ్ళకు కావలసినటువంటి రూపాలు, చెవులకు కావలసినటువంటి శబ్దాలు, ఏ సంగీతం ఎవరికి కావాలో వాళ్ళకి ఆ ఇష్టమైన సంగీతం, శాస్త్రీయ సంగీతమా లేకపోతే వెస్ట్రన్ సంగీతమా, సంగీతం ఏమి వద్దండి మాకు, వేరే మ్యూజిక్ కావాలంటే వేరే మ్యూజిక్, ఏ మ్యూజిక్ వద్దు మేమే పోట్లాడుకుంటామంటే సరే పోట్లాడు, అట్లా కొన్ని శబ్దాలు. శబ్దాలు అయిన తర్వాత రుచులు, ఎన్ని రుచులు కావాలి అంటే, అందుకే ఉగాదికి ఒకసారి పచ్చడి చేసుకో, ఆరు రుచులు పెడతాను నీకు అందులో, ఆరు రుచులు చూసిన తర్వాత ఏ రుచి కావాలో ఆ రుచి చేసుకో అన్నాడు. వగరు, తీపి, పులుపు అన్నీ పెట్టాడు, ఎందుకంటే నాలుక మీద అన్ని ఉన్నాయి మనకు, అన్ని రుచులు చూసే శక్తి. కానీ అన్ని పదార్థాలు పెట్టాడు రుచి చూడటానికి. వాసన చెప్తామా, ఇంకా చెప్పక్కర్లేదు, అంతా ఇంత కాదు, ఎన్ని రకాల వాసనలు, సాంబార్ వాసన, రసం వాసన, పచ్చడి వాసన, పులిహోర వాసన, ఏ పద వాసన రాగానే చెప్పేస్తాం, ఏం పదార్థము చూడలేదు కదరా అన్నాడు. నాకు వాసన చూస్తే చాలండి, ఎంత జ్ఞానము. బ్రూ కాఫీ అటు వెళ్తూ ఉంటేనే షాప్ ముందుగా కాఫీ కాఫీ ఎందుకు పెట్టాడు, ముక్కుకి ఆకలేది అలా పెట్టాడన్నమాట. అందుకని అదే శరీరానికి కూడా మెత్తగా దుండు పరుపు అన్ని మెత్త మెత్తగా ఉండాలి, వేసుకునే వస్త్రం కూడా మెత్తగా తగలాలి శరీరానికి, లేకపోతే అంటాం చూసారా ఆకలి, ఆ శరీరానికి అది ఆకలి. అందుకని ఆ వస్తువులు పెట్టాడు, అన్నిటికీ అన్ని వస్తువులు కావాలి. ఇది అన్న సృష్టి అంటే, అన్న సృష్టి అంటే బియ్యము, బార్లీ, గోధుమ అని కాదు. అన్న సృష్టి అంటే ఈ వీటన్నిటికీ కావలసిన పదార్థాలు. ఈ అపానవాయువు ఉంది కదా, ఈ ఆకలికి అనదర ఆకలి, ఈ అపానవాయువు ద్వారా ఆహారం తీసుకోవడానికి బియ్యం, బార్లీ, గోధుమ ఇవన్నీ కూడా సృష్టించాడు భగవంతుడు. ఇది అన్న సృష్టి అంటే. ఇది అయిపోయిన తర్వాత ఈ యొక్క మూడవ భాగంలోనే 11-12 మంత్రాల్లో చాలా ముఖ్యమైనటువంటిది ఏం చెప్పారు ఈ మంత్రాల్లో అంటే, ఈ శరీరం, మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ కూడా అనాత్మ. ఈ శరీరము, మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ, ఈ అన్నము, ఆకలి ఇవన్నీ కూడా అనాత్మ. దేవతలు, లోకాలు, శరీరాలు, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం ఇవన్నీ కూడా అనాత్మ అని చెప్పి, ఆ పరమాత్మ ఎవరైతే సృష్టి చేశాడో ఆయనే ఆత్మస్వరూపం. ఈ అనాత్మలకి ఆ పరమాత్మకి తేడా ఏమిటి అంటే, పరమాత్మ ఒక్కడే, ఏకహ, సారహ, ఈ ప్రపంచం మొత్తానికి ఆయన సారం, ఎస్సెన్స్, సారహ, నిత్యహ, నిత్యంగా ఉంటాడు, సత్యహ, సత్యమైన వాడు, ఏకహ, సారహ, నిత్యహ, సత్యహ. పరమాత్ముడు ఏకహ, సారహ, నిత్యహ, సత్యహ అయితే, మరి ఈ శరీరం, లోకాలు, శరీరాలు, ఈ దేవతలు, ఇంద్రియాలన్నీ ఏమై ఉండాలి, అనాత్మ. అనాత్మ ఆయన ఆత్మ, ఈ అనాత్మ అనేకహ, ఆపోజిట్ అన్నమాట. ఆయన ఒక్కడే, ఎన్ని శరీరాలు ఉన్నాయో చూసారా, ఎన్ని లోకాలు ఉన్నాయో చూసారా, ఎన్ని ఇంద్రియాలున్నాయి, ఎన్ని దేవతలున్నారు, ఎంతమంది దేవతలున్నారు, కనుక అనేక అనాత్మ అనేక. ఈ అనాత్మ అనేక లోకాలు, దేవతలు, ఇంద్రియాలు, శరీరాలన్నీ కూడా వాటంతట అవి పుట్టలే. వాటికి సారం ఎవరిచ్చారు? పరమాత్ముడిచ్చాడు. పరమాత్ముడు సృష్టి చేశాడు కనుక ఇవన్నీ కూడా పరమాత్ముడి మీద ఆధారపడి ఉన్నాయి కనుక ఇవన్నీ అసారం, వీటికంటూ సొంతగా సారం లేదు. పరమాత్ముడే సారం కనుక వీటికి అసారం అన్నాం. అనాత్మ, ఇంద్రియాలు, మనసు, లోకాలు, దేవతలు అందరూ కూడా అసారం. అసారం అంటే ఏమిటి? వీళ్ళందరూ కూడా పరమాత్ముడి మీద ఆధారపడి ఉన్నారు, వాటికంటూ స్వతహాగా ఏ సారం లేదు. ఎట్లాగైతే చంద్రుడు కాంతికి సూర్యుడి మీద ఆధారపడి ఉన్నాడు, చంద్రకాంతిని స్వతహాగా లేదు కదా, ఆయన అసారహ. చంద్రకాంతి ఎవరి కాంతి? అది సూర్యకాంతి. ఆ విధంగానే ఇక్కడ ఈ శరీరాలు అనాత్మ, మనస్సు అనాత్మ, పరమాత్మ మీదనే ఆధారపడి ఉన్నాయి. అదేవిధంగా అనిత్యం, శరీరాలు నశిస్తాయి, లోకాలు నశిస్తాయి, ఏదైతే సృష్టింపబడిందో అది నశించి తీరుతుంది. కనుక శరీరాలు నశిస్తాయి, లోకాలు నశిస్తాయి, ఇంద్రియాలు నశిస్తాయి, అన్నీ నశిస్తాయి కనుక ఇవన్నీ కూడా అనిత్యం, శాశ్వతం కాదు. ఏది శాశ్వతం కాదో, అనిత్యమో, అది సత్యం కాదు, అసత్యం. ఎలాగైతే మనం నిద్రలోకి ఉపక్రమించినప్పుడు కలొస్తుంది, కల రాగానే ఆ కలలో ఎన్నో పదార్థాలు చూస్తాం, ఎన్నో అనుభవాలు చూస్తాం, అవన్నీ సత్యమా? ఆ కలకి సారం ఎవరంటే నేనే. ఈ మెలకువతో ఉన్న వ్యక్తి నిద్రకి ఉపక్రమించగానే ఆ నిద్రలో స్వప్నాన్ని చూస్తాడు. ఆ స్వప్నం అనిత్యం, స్వప్నం సత్యమా? అసత్యం, అనిత్యం, అసారం, అనేకంగా చూసాం అక్కడ, అనేకమైన పదార్థాలు చూసాం. ఆ కల వచ్చినది ఎవరి నుంచి వచ్చింది? నా నుంచే వచ్చింది. నేను ఒక్కడే కల చూసేవాడినిగా అయినాను, కలలో పదార్థాలుగాను అయినాను నేనే, కలలో నిప్పుగా అయినాను, కలలో నీళ్లుగా అయినాను నేనే, ఎన్నిగా మారాను చూడండి, అనేకంగా అయినాను అని ఒక్కడే నేను అక్కడ. కనుక నేనే సారాన్ని, నేనే నిత్యమైన వాడిని. కల వస్తుంది పోతుంది, కానీ నేను సత్యం, నేను నిత్యం, నేను సారం, నేను ఏకం. కల అసారం, అనిత్యం, అసత్యం, అనేకం. అదేవిధంగా పరమాత్మ ఒక్కడే, అనాత్మలు అనేకం. ఒక్క జాగ్రత్త పురుషుడి నుంచి, మనిషి నుంచి కలలో అన్ని వస్తువులు వచ్చినట్లుగానే అవన్నీ అనిత్యాలు, అసత్యాలు, అసారాలు, అనేకం. ఒక్కడి నుంచి కల వచ్చింది, అన్ని వచ్చినాయి. అదేవిధ ఇది ఉదాహరణ. పరమాత్మ కూడా ఒక్కడే, అనేక లోకాలు, అనేక శరీరాలు, అనేక ఇంద్రియాలు. కనుక ఒక్క పరమాత్మ నుంచే ఇవన్నీ వచ్చినప్పుడు పరమాత్మే సత్యం, కానీ ఇవన్నీ సత్యం కాదు. అర్థమైందా? కలలో చూసావు నువ్వు, ఆ కలలో చూసిన వస్తువులన్నీ ఎక్కడికి పోయినాయి? నిద్ర లేవంగానే నువ్వు మెలుకోగానే రాత్రి కలలో ఏనుగును చూసావు, ఏనుగు చిన్నగా వెళ్ళిపోయింది వెనక నుంచి. నువ్వు చూసిన పదార్థాలు, పక్షిని చూసావు, ఏనుగు చూసావు, ఇల్లు చూసావు, ఆ చూసిన పదార్థాలను ఎక్కడికి వెళ్ళిపోయినాయి? నీలో నుంచే వచ్చినాయి, నీలోనే వెళ్ళిపోయినాయి. అదేవిధంగా పరమాత్మలో నుంచి వచ్చినవి పరమాత్మలోకే వెళ్ళిపోతాయి. అర్థమైందా? అందుకని కళ ఉదాహరణ బాగా గుర్తుపెట్టుకోవాలి, అప్పుడు వేదాంతం బాగా అర్థమవుతుంది. బాగా అర్థమైందా ఇప్పుడు? అదే ఇది విషయం, ముఖ్య విషయం. 11-12 మంత్రాల్లో చెప్పబడింది, 1వ అధ్యాయం 3వ భాగంలో 11-12 మంత్రాలు. ఇది ఉపసిద్ధాంతం అంటారు. మెయిన్ సిద్ధాంతం ఏమిటి మనం తెలుసుకున్నది? పరమాత్మ ఏక, నిత్య, సార, సత్య అని తెలుసుకొని ఈ స్వప్నం అనేది మనం దాన్ని తెలుసుకున్నాం. స్వప్నం ద్వారా ఇది ఎలాగో అది అలాగే పరమాత్మ విషయం కూడా అని తెలుసుకోవడం. దీన్ని ఉపసిద్ధాంతం అంటారు. అంటే ఎక్స్టింక్షన్ చేసుకొని మనమే అర్థం చేసుకోవాలి దాన్ని డిరైవ్ చేసుకోవాలి మీనింగ్ని. అట్లా కనుక పరమాత్మ మరియు జీవాత్మ ఒక్కరే. దీన్నే కరోలరీ అంటారు, కొరోలరీ ఇంగ్లీష్లో. అంటే ఈ యొక్క విషయం ద్వారా మనం ఏం గ్రహించాలి ఇప్పుడు, ఏమండి, నేనే కలగన్నాను, కలగాను చూశాను, కలగనేవాడున్నాడు, కలలో పదార్థాలు ఉన్నాయి, ఈ కలగనేవాడు, కలలో పదార్థాలు, ఈ పడుకున్నవాడున్నాడు చూశాను, వాడికంటే వేరా? కాదు కదా. వేరే అయితే పొద్దున లేవగానే అందరు కనపడాలి కదా, ఒక్కడు లేడే, ఒక్కడు లేడు. 100 రూపాయల నోట్లండి, ఎన్ని చూశానో. పొద్దున్న లేస్తే పరుసు ఖాళీగా ఉంది. అంటే కలలో పదార్థాలు, ఒక స్వప్న పురుషుడు, వ్యక్తి, కల అంతా కూడా ఈ వ్యక్తి కంటే వేరు కాదు. ఈ మెలకుతో ఉన్న వ్యక్తే కల, కలలో ఉన్నవాడే ఈ వ్యక్తి. అదేవిధంగా పరమాత్ముడే జీవాత్ముడు, జీవాత్ముడే పరమాత్ముడు, పరమాత్ముడే జీవాత్ముడు. జీవాత్ముడు కలలో కనే వాటితో పోల్చాలి, కలకనేవాడు ఉన్నాడు చూసారా, వాడేమో పరమాత్ముడితో పోల్చాలి. ఇది జాగ్రత్తగా గ్రహించాలి బాగా. కలకనేవాడు పరమాత్మ, పరమాత్మతో పోల్చాలి. కలలో ఎవరైతే అనుభవిస్తున్నాడో, కలలో అన్ని కష్టాలు, అక్కడ కష్టాలే, అక్కడ దుఃఖమే. కలలో కూడా పరుసు పోయిందండి, కలలో పెట్టె పోయిందండి, అక్కడన్నా సరిగ్గా ఉండొచ్చు కదా అంటే ఆహా, అక్కడ అదే కదా. ఆ కలలో అవన్నీ చూసినప్పుడు వాడి జీవాత్మ, ఇక్కడ జీవాత్మ సఫరింగ్, అక్కడ జీవాత్మ సఫరింగ్, వాడు నిజంగా ఏమన్నా అయిందా, వాడికి హాయిగా మంచం మీద పడుకొని ఉన్నాడు, ఏమీ కాలే, వర్షం వచ్చింది, నిప్పులు ఉన్నాయి, కలలో అన్నీ పడుతాయి, పొద్దున్న లేస్తే ఇంటాక్ట్గా ఉంది, తడవలేదు, నిప్పు లేదు, ఏమీ లేదు, హాయిగా ఉన్నాడు. అదేవిధంగా పరమాత్మలో నుంచి వచ్చిన ఈ జీవాత్ముడే సంసారంలో పడి కొట్టుకుంటున్నాడు. అజ్ఞానం అనే నిద్ర నుంచి మేలుకుంటే, అజ్ఞానం అనే నిద్ర నుంచి మేలుకున్నప్పుడు ఎట్లా మేలుకుంటాడు? అక్కడ ప్రారంభం లేపుతుంది, ఇక్కడ గురువు లేపాలి, కూర్చోబెట్టి విను 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 అని వస్తే కదా క్లాసుకి, వినడానికి క్లాసుకి వస్తే వినొచ్చు. క్లాసుకి వచ్చిన తర్వాత ఏదో గురు కృప వల్ల విని శాస్త్రాన్ని తెలుసుకుంటే ఆ వ్యక్తికి నేను పరమాత్మనే అని తెలుస్తుంది. గురువుగారు ఏం చేస్తున్నారు తెలిసిందా? ఇప్పుడు ప్రతి వారం క్లాసులో నిద్ర లేపుతున్నారు, నిద్ర లేపుతున్నారు. ఏ నిద్ర? అజ్ఞానం అనే నిద్ర నుంచి లేపుతున్నారు. అది గురువుగారు చేసే పని. ఈ సంగతి తెలియడానికే 10 సంవత్సరాలు పడుతుంది శిష్యుడికి. గురువుగారు ఏం చేస్తున్నారని తెలియడానికే ఏదో ఒక శ్లోకం చెప్పుకుంటూ పోతున్నారు అనుకుంటాడు. మొదట శ్లోకం శ్లోకం అని చదువుకుంటూ పోతూనే ఉంటాడు. 10 సంవత్సరాల తర్వాత అసలు ఏంటి చెప్తున్నారు గురువుగారు అని తెలుస్తుంది. అప్పటికి ముసలాడైపోతాడు. ఏదన్నా పూర్వజన్మ పుణ్యం ఉంటే, ఏదో పూర్వజన్మ బలం వల్ల ఆ జ్ఞానం రావచ్చు, రావచ్చు ఆశ అది. సరే, ఐక్యం అన్నమాట ఇది. ఇప్పుడు 1వ అధ్యాయంలో 3వ భాగంలో 12వ మంత్రంలో 2వ లైన్లో ఐక్యం చెప్పబడింది. చూడండి, 1వ అధ్యాయంలో 3వ భాగంలో 12వ మంత్రంలో ఆ 11-12 మంత్రాలు చెప్పాను కదా, ఆ 11-12 మంత్రాల్లో పరమాత్మ ఏకహ సారహ అన్నీ చెప్పాను. చెప్పిన తర్వాత ఆ 12వ మంత్రంలో 2వ లైన్లో 30వ పేజీ చూడండి, చాలా ముఖ్యమైన మంత్రం అది. 30వ పేజీలో తస్య త్రయ ఆవసథ స ఏతమేవ సీమానం విదార్య, తర్వాత తస్య త్రయ ఏవ ఆవసథ త్రయ స్వప్నాహ అది చెప్తున్నారు ఇప్పుడు. 12వ మంత్రం 2వ లైన్లో 30వ పేజీలో 1, 3, 14 వరకు పోతుంది ఈ పోర్షన్. ఏం చెప్తారు ఇక్కడంటే, ఈ పరమాత్మ ప్రవేశించాడు జీవాత్మగా, ప్రవేశించి జీవాత్మగా అనుభవిస్తున్నాడు పరమాత్మే. ఈ పుష్పం చూసి కనకాంబరం రంగు బాగుంది అనుభవించేది ఎవరో తెలుసా? పరమాత్మే. ఎలా అనుభవిస్తున్నాడు? జీవాత్మగా ఉండి ఆలోచన వృత్తి, ఆ వృత్తి ఆ చైతన్యం, పరమాత్మ ఆత్మ చైతన్యము పుష్పం అనే వృత్తి. ఆ పుష్పం అనే వృత్తి ఆలోచన రాగానే తెలుసుకుంటున్నాను అనేవాడు పరమాత్మ. పరమాత్మగా తెలుసుకోవడంలా, జీవాత్మగా ఉండి తెలుసుకుంటున్నాడు. అర్థమైందా? ఆలోచన వృత్తి వస్తుంది, వచ్చిన తర్వాత ఆహా ఈ పుష్పం కూడా బాగుంది, ఇది అనుభవం. ఇప్పుడు నేను పుష్పం చూపించాను అనుకోండి, ఇప్పుడు మీకు పుష్ప అనుభవం వచ్చిందా లేదా? పుష్ప జ్ఞానం వచ్చిందా? అదే పుష్ప అనుభవం. పుష్ప అనుభవం రావాలంటే మీకు పుష్ప ఆలోచన రావాలి మనసులో. పుష్ప ఆలోచన రావాలి అంటే అక్కడ చైతన్యము, ఉని, ఎరుక, పుష్ప ఆలోచన రెండు ఉండాలి. పుష్ప వృత్తి, ఎరుక ఉన్నాయా లేదా? ఇప్పుడు మీకు ఆ రెండు ఉంటేనే మీకు పుష్పం అని తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఇప్పుడు బయట శబ్దం వినపడుతుందని తెలుస్తుందా లేదా? శబ్ద వృత్తి, ఎరుక. ఎరుక లేకపోతే ఆ శబ్దం ఉన్నదనే తెలియదు. నాకు శబ్దం ఉన్నట్లే తెలియడం లేదండి అన్నాడు. ఉన్నది, తెలుస్తున్నది శబ్దం. అది వింటూనే ఉన్నారు, అనుభవం ఉన్నది. ఇక్కడ నా చేతిలో రెండు పుష్పాలు ఉన్నాయి, అనుభవం కూడా వచ్చింది. వచ్చిందా లేదా? అనుభవం. ఈ అనుభవం ఎట్లా వచ్చింది? అనుభవాన్ని ఎరుక అంటాం. ఆ ఎరుక అనేది ఎట్లా వచ్చింది అంటే, ఆ దేని గురించి ఎరుక? పుష్పము, శబ్దము, ఒకటా రెండా? ఎన్ని ఎరుకలు, ఎన్ని అనుభవాలు మనకు. చెమట పోస్తున్నదని తెలుస్తున్నదా? ఫ్యాన్ కిందే కూర్చున్నాం కదండి, చెమట ఎందుకు పోస్తుందండి? ఫ్యాన్ ఉన్నదిగా దోమ కుట్టింది. దోమ కుట్టింది ఎరుక అయిందా లేదా? దోమ, దోమ వృత్తి అంటే దోమ కుట్టిన నొప్పి ఎరుక అనుభవం. దోమ, దోమ వృత్తి, దోమ కుట్టిన నొప్పి అనుభవం. ఆ అనుభవం రావాలంటే ఎరుక ఉండాలా లేదా? తెలుసుకున్నావా లేదా? తెలుసుకున్నాం. అది ఎవరు తెలుసుకుంటున్నారో తెలుసా? పరమాత్మ. ఏ రూపంలో? జీవాత్మగా. ఎలా తెలుసుకుంటున్నాడు? అబ్బా దోమ కుట్టింది అంటున్నాడు. దోమ కుట్టింది, దోమ కుట్టింది. ఒక్కసారి కుడుతుంది, 10 సార్లు అనుకుంటాం. ఎందుకంటే దురద పుడుతుంది కదండి, అందుకని అనుకుంటాం అన్నాడు. అది ఎరుక. ఇప్పుడు మీ చేతిలో పెన్ను ఉన్నదని మీకు ఎరుకున్నదా లేదా? పైనుంచి గాలి తగులుతుందని ఎరుకుందా లేదా? ఎరుక అంటే జ్ఞానం. తెలుగులో ఎరుక అంటాం, సంస్కృతంలో జ్ఞానం అంటాం. ఆ జ్ఞానం రావాలంటే జ్ఞాన వృత్తి రావాలి. వృత్తి రావాలంటే ఏ దేని గురించి అనేది రావాలి? ఒక వస్తువు ఉండాలి. రావాలి అంటే అనుభవానికి ఇన్ని ఉండాలి. ఆలోచన అంటే వృత్తి. దేని గురించి? ఒక వస్తువు గురించి. ఎవరికి వచ్చింది? ఎవరికి ఆ ఎరుక? చైతన్యం, బ్రహ్మ, పరమాత్మ. సో పరమాత్మకి అనుభవం వచ్చింది అంటే ఆలోచన ఒక వస్తువు గురించి. ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నది చెప్పండి? పరమాత్మే. అప్పుడు పరమాత్మనని తెలియక పాపం మర్చిపోయినాడు పరమాత్మ, కపాలం నుంచి ఎంటర్ అయినాడు లోపలికి. కపాలం చీల్చుకొని లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి మర్చిపోయినాడు పరమాత్మనని. పరమాత్మనని మర్చిపోయి అబ్బా ఎన్ని కష్టాలండి అంటున్నాడు పరమాత్మే. వేషం వేసుకున్నాడు జీవాత్మ, వేషం వేసుకొని మర్చిపోయినాడు. కథ చెప్పానా? సీతా కళ్యాణం చేయడానికి ఈ బార్బర్ షాప్ వాళ్ళందరూ మంగళి క్షురకర్మ చేసేవాళ్ళు ఉన్నారు చూసారా, క్షురకర్మ మంగళి వాళ్ళు. వాళ్ళు సీతా కళ్యాణం వేద్దాం, శ్రీరామనవమి అప్పుడు, శ్రీరామనవమి వస్తే అందరూ వేస్తారు కదా, అప్పుడు సీతా కళ్యాణం వేద్దాం అనుకున్నారు. డ్రామా వేస్తే మరి క్షురకర్మ చేసే వాళ్ళందరూ వేషాలు వేశారు. ఒకడేమో దశరథుడి వేషం, ఒకడేమో విశ్వామిత్రుడి వేషం, ఒకడేమో రాముడి వేషం, ఒకడేమో జనకుడి వేషం. ఏమైనా ఆయన ఉన్నారు కదా సీతా కళ్యాణం కనుక, సీతా అమ్మవారి వేషం. ఎవరు సీతామ్మవారి వేషం, మగవాడే వేశారు సీతామ్మవారి వేషం కూడా. అన్నీ వేసిన తర్వాత వేషాలు వేసుకున్నారు అందరూ. వేషాలు వేసుకొని స్టేజ్ మీదకి వచ్చారు. స్టేజ్ మీదకి వస్తే ఎవరు, ఒక సీన్, ఫస్ట్ సీన్ జనకుడి. జనకుడు ఉన్నాడు ఆ సీన్లో. అప్పుడు విశ్వామిత్రుడు రాములు వారిని, లక్ష్మణుని వెంట పెట్టుకొని వచ్చాడు. ఆ యొక్క రాక్షసుని మారించిన వాళ్ళని చంపిన తర్వాత విశ్వామిత్రుడు రాములు వారిని, లక్ష్మణుని పెట్టుకొని వెంట పెట్టుకొని వచ్చాడు సీతా స్వయంవరానికి. వచ్చినప్పుడు జనకుడు ఏమడగాలి, రండి కూర్చోండి అని చెప్పి ఆయనకి సత్కారం చేయాల్సింది పోయి, మీకు గడ్డం చేయాలా తల క్షౌరం అని అడిగాడు. ఎవరు? జనకుడు. జనకుడు వేషంలో ఉండి, నేను వేషం వేసుకున్నాననే సంగతి మర్చిపోయినాడు. మర్చిపోయి ఏమండి విశ్వామిత్ర వారు రండి రండి అనాల్సింది పోయి, మీకు గడ్డం చేయమంటారా తలక్షోరం చేయమంటారా గడ్డం చేయించుకుంటారా అంటే చెప్పులేస్తారు ఆడియన్స్ అందరూ. వింటారా అది డ్రామానా? ఓహో వీళ్ళందరూ భారతదర్శ అని తెలుస్తుంది. జనకుడు పోయినాడు, పాపం జనకుడు లేడు విశ్వామిత్రుడు లేడు, అంతా గోలగోల అయిపోయింది డ్రామా. అప్పుడు వాళ్ళు వేషం వేస్తున్నప్పుడు వాళ్ళ జ్ఞాపకం ఉండాలి, మనం క్షురకర్మ చేసేవాళ్ళమైనప్పటికీ కూడా ఇప్పుడు ఇక్కడ వేషం వేస్తున్నాం గనక మన యొక్క వేషాన్ని మర్చిపోకూడదు. కనుక వేషాన్ని మర్చిపోకూడదు, ఆ వేషం సరిగ్గా చెయ్యాలి. ఇప్పుడు పరమాత్మ కూడా వేషం వేసుకున్నాడు. ఏం వేషం? జీవాత్మ వేషం. వేసుకున్న తర్వాత మర్చిపోయినాడు, తాను పరమాత్మనని మర్చిపోయినాడు, నాకు సంసారమే లేదు దుఃఖమే లేదని మర్చిపోయినాడు. మర్చిపోయి ఏమైపోయినాడు? జీవాత్మ అయిపోయి జీవాత్మ సమస్యలన్నీ తనవే అనుకొని బాధపడుతున్నాడు. అదనమాట కథ అర్థమైంది కదా. ఓకే, అది విషయం. అందుకని ఇలా అవస్థ పడుతున్న జీవాత్మ ఒకరోజు ఎక్కడో హాల్లో శబ్దం వినపడుతుంటే వచ్చాడు లోపలికి. వచ్చి ఐతరేయ ఉపనిషత్తు ముండకకేన కట అన్ని ఉపనిషత్తులు విని భగవద్గీత విని అన్ని విన్న తర్వాత హాహా నేనా పరమాత్మనని తెలుసుకున్నాడు. ఎలా తెలుసుకున్నాట? వామదేవ ఋషిలాగా తెలుసుకున్నాడు. వామదేవ ఋషి ఆయనకి దర్శనమైంది, అమ్మ కడుపులోనే జ్ఞానాన్ని పొందాడు. అది 40 పేజీలో ఉంది చూడండి, 2వ అధ్యాయం అన్నమాట ఇది. 2వ అధ్యాయంలో సంసార వర్ణనం, 1వ అధ్యాయంలో 3వ భాగంలో ఆ యొక్క పరమాత్ముడికి ఇదంద్రహ అని పేరు. వేదాంత శ్రవణం చేసి వచ్చిన తర్వాత జ్ఞాని అయినాడు ఆ జీవుడు. పరమాత్మగా తెలుసుకొని జ్ఞాని అయిన తర్వాత ఇదంద్రహ అని పేరు, ఇదంద్రహ అనే పేరు వచ్చింది ఆయనకి. నారాయణ అనే దాన్ని నాణు నాణు అని పిలుస్తారు. మొదటి అక్షరం చివరి అక్షరం నాణు నాణు అంటారు. అదే విధంగా ఇదంద్రహ అనే పేరుని ఆ మొదటి మధ్యలో దా తీసేయండి, ఇంద్రహ అయిపోతుంది. ఇంద్రహ అది ఆయన పేరు, పరమాత్మకి ఇంద్రహ అని పేరు. ఇంతటితో 1వ అధ్యాయం అయిపోయింది. 2వ అధ్యాయంలో సంసార వర్ణనం చేస్తున్నారు. ఆవసథ ఆవసథ అని సంసార వర్ణన వస్తుంది 2వ అధ్యాయంలో. ఎలా ఉంటుంది సంసారం అంటే 3 రకాలైనటువంటి అవస్థలు ఈ జీవుడికి. పరమాత్ముడే జీవుడిగా మారి ఈ జీవుడు అవస్థగా 3 అవస్థలు అవస్థ పడుతున్నాడు. 2 అవస్థలు అవస్థ పడుతున్నాడు, 3 అవస్థలో అవస్థ లేదు. ఏమిటా 3 అవస్థలు? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. జాగ్రత్త అవస్థలో కష్టపడుతున్నాడు, స్వప్నంలోనూ కష్టపడుతున్నాడు. జాగ్రత్త అవస్థలో క్లాస్ అర్థం కాలేదని కష్టపడుతున్నాడు. ఊరికి చెప్తున్నా జోక్, అర్థం అవుతున్నది, అప్పుడప్పుడు అర్థం కావడం లేదే కష్టపడుతున్నాడు. అర్థం అవుతున్నది కానీ కాళ్ళు నొప్పులు పుడుతుంది, నడుం నొప్పిగా ఉంది, మెడ నొప్పి పుడుతుందండి అని నొప్పులు పుడుతుంది, కష్టపడుతున్నాడు జాగ్రత్త అవస్థలో. నాకు అన్నీ బాగానే ఉన్నాయి కానీ మా పిల్లవాడికి అమ్మాయికి వాళ్ళకి ఏదో నొప్పి, వాళ్ళకి నొప్పి వస్తే నాకు నొప్పి వచ్చిందండి అట్లా కష్టపడుతున్నాడు. పోనీ కలలో ఉన్న అవస్థ పడకుండా ఉంటారా అంటే కలలో అవస్థ పడుతున్నాడు. 2 అవస్థల్లో అవస్థే. నిద్రపోయినప్పుడు మాత్రమే అది నా హాయిగా నిద్రపోదామంటే నిద్రపోనిస్తాడా? ఏదో ఒక రకంగా మెళుకు వస్తుంది కదా, కరెంటు పోవడం సరిగ్గా ఫ్యాన్ అయిపోతుంది మెళుకు వస్తుంది. ఆ నిద్రలో మాత్రమే ఎటువంటి అవస్థ లేకుండా హాయిగా ఉంటాడు సుషుప్తిలో. ఈ 3 రకాలైన అవస్థలు. సంసారం అంటే ఏమిటి అర్థమైందా? ఈ 2 అవస్థలే సంసారం. అందుకని ఎప్పుడు నిద్రపోగలమా అంటే పోలేం, మన చేతుల్లో లేదు అది. ఎప్పుడు నిద్ర వస్తుందో మనకే తెలియదు, క్లాసులో కూడా వస్తుంది ఒక్కోసారి, రావాల్సిన టైంలో రాదు, రాకూడని టైంలో వస్తుంది కరెక్ట్గా. స్వామిని ఏమనుకుంటారు మళ్ళీ అని చెప్పి అప్పుడప్పుడు అనుకుంటాం మళ్ళీ. నిద్రపోయే టైంలో నిద్ర వస్తే పర్వాలేదు, మెలకుతో ఉన్నప్పుడు నిద్ర వస్తుంది ఏంటి? అది వేదాంతం క్లాస్ అంటే మహిమ. స్వామీజీ క్లాసులో ఒక ఆవిడ ఇట్లాగే అందుట, స్వామీజీ మీ క్లాసుకు వచ్చిన తర్వాత నాకు బాగా నిద్ర పడుతున్నది. ఎందుకంటే స్వామీజీ లల్లబి లాగా ఉంటుంది, స్వామీజీ మాట్లాడుతూ ఉంటే స్మూత్గా హాయిగా ఆనందంగా, ఎందుకంటే అర్థం కాదు సబ్జెక్ట్. అందుకే ఇంకేం చేయాలి, బయటకు వెళ్ళడానికి లేదు, వచ్చి కూర్చున్నాం. అందుకని హాయిగా నిద్రపోయి ఆహా స్వామీజీకి ఆనందమో దుఃఖమో పాపం చెప్పాలి ఇంకా. అందుకని నా క్లాసు గురించి చెప్పడం, ఎందుకంటే మీరంతా బాధపడతారు. అందుకని స్వామీజీ క్లాస్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, కనుక నిద్రలో అవస్థ లేదని చెప్పి ఎప్పుడు నిద్రపోలేము. మెలకువ స్వప్నం అనేది మన చేతుల్లో లేదు, అవి వస్తుంది. ఇవి మూడు అవస్థలు. ఇంతేకాదు ఇంకొక రకమైనటువంటి త్రయహ ఆవసథ అని చెప్పారు, మూడు రకాలైన జన్మలు. అమ్మ నాన్న శరీరంలో మొదట పడతాను, పరమాత్మే నాన్న శరీరంలో పడతాడు, పడి జీవుడిగా అనుభవిస్తూ ఉంటాడు. మొదటి జన్మ నాన్న శరీరం నుంచి తండ్రి పితృ శరీరం నుంచి అమ్మ శరీరానికి వస్తాడు. రెండో జన్మ అమ్మ శరీరంలో వచ్చి అక్కడ ఉడికిపోతూ ఉంటాడు, అక్కడ ఉడికిపోతూ ఉంటాడు. ఈవిడ ఏం తింటుందో వాడికి పాపం కష్టపడుతూ ఉంటాడు, లోపల కష్టపడి అమ్మ మూత్రాలు మలమూత్రాల మధ్యలో పాపం అక్కడ అవస్థ పడుతూ ఉంటాడు. ఈ జీవుడు ఎవరి జీవుడు? పరమాత్ముడే. కష్టపడుతున్నాడు, కష్టపడి మళ్ళీ వాడు బయటకు వచ్చింది. ఆ కష్టం సిజేరియన్ చేస్తామంటున్నారు, నన్ను పుట్టనివ్వరు మామూలుగా అంటాడు వాడు లోపల జీవుడు. ఇప్పుడంతా సిజేరియన్లే కదా. ఆ బిడ్డ అవస్థ పడుతుంది, తర్వాత అమ్మ శరీరం నుంచి స్వశరీరానికి వస్తాడు, తన శరీరానికి వస్తాడు. మూడు అవస్థలే కదా. కనుక ఈ మూడు అవస్థలు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు. తండ్రి శరీరంలో నుంచి అమ్మ శరీరంలో నుంచి నా శరీరంలోకి మళ్ళీ మూడు జన్మలు. ఇవే కాకుండా ఇంకొక జన్మ ఉంది, ఇంకొక శరీరాన్ని అనమాట పొందడం. ఇంకొక జన్మలో మళ్ళొక శరీరాన్ని తీసుకుంటాడు, అది నాలుగవ జన్మ. అది మళ్ళీ ఇంకొక మళ్ళీ స్టార్టింగ్ అనమాట. అట్లా ఇది రెండవ అధ్యాయంలో చెప్తూ వామదేవ ఋషి ఈ సంసారం బాధ నాకు వద్దు అనుకొని శాస్త్రం విన్నాడు, కానీ పాపం అర్థం చేసుకోలేక మళ్ళీ జన్మ ఎత్తాడు. అమ్మ కడుపులోనే జ్ఞానం వచ్చింది వామదేవ ఋషికి. 40వ పేజీలో వామదేవ ఋషి తల్లి గర్భంలోనే నేను జ్ఞానాన్ని పొందాను అని చెప్పన్నాడు. తదుక్తం ఋషిణా, 40వ పేజీలో 5వ మంత్రం, తదుక్తం ఋషిణా గర్భేను సన్నన్వేషాం అవేదమహం. ఆహా, నేను జీవాత్మని కాదు పరమాత్మనని తెలుసుకున్నాడు వామదేవ ఋషి. దేవానాం జనిమాని విశ్వ శతం మాపుర ఆయసీహి, ఈ యొక్క జనన మరణ సంసారమని ఇనుప కటకటాల నుంచి నేను బయటపడ్డాను. పక్షి బయటికి ఎగిరినట్లుగా నేను కూడా స్వేచ్ఛని అనుభవిస్తున్నాను, పరమాత్మనని తెలిసిపోయింది నాకు అన్నాడు. పరమాత్మనని తెలిసిపోయింది ఎవరికి? వామదేవ ఋషికి. సత్యవ్రతానంద స్వామి శిష్యులకి తెలిసిందా లేదా? తెలుస్తుందా లేదా? తెలియాలి. వామదేవ ఋషికి తెలిసిందండి. వామదేవ ఋషికి తెలిస్తే నాకేంటి ప్రయోజనం? నేను గొంతు చించుకొని చెప్తూ ఉంటే ఇక్కడ స్వామిని మేము కూడా వామదేవ ఋషుల్లాగానే అని అనాలి, గర్జించాలి స్టూడెంట్స్. వామదేవ ఋషికి ఎట్లాగైతే తల్లి గర్భంలో వచ్చిందో మాకు కూడా మీ ముందు కూర్చోగానే వినంగానే శాస్త్రాన్ని మాకు కూడా అలాగే వచ్చింది అని చెప్పే రోజు రావాలి. దానికోసం ఎదురు చూస్తూ ఉంటా నేను. ఎప్పుడు? ఈ జన్మలోనే, ఎప్పుడో కాదు. మళ్ళీ చెప్తాం స్వామిని, మళ్ళీ తర్వాత జన్మలో అనకూడదు, ఈ జన్మలోనే ఇప్పుడే అది వినడం కోసం ఎదురు చూస్తూ ఉంటాను నేను. అది వామదేవ ఋషి జ్ఞానాన్ని పొందాడు, అలా విధంగా మనం కూడా పొందాలి అని. తర్వాత 3వ అధ్యాయం, ఇదే విధంగా త్రిశంకు కూడా చెప్పాడు తైత్రీయ ఉపనిషత్తులో. గుర్తుందా? అహం వృక్షశరేరివ కీర్తి పృష్టం గిరేరివ ఊర్ధ్వ పవిత్రో వాజినీవ స్వమృతమస్మి ద్రవిణగుంసవర్చసం సుమేధా అమృతోక్షిత ఇతి త్రిశంకోర్వేదానువచనం. త్రిశంకు జ్ఞానాన్ని పొంది అహం వృక్షశరేరివ అన్నాడు, నేను ఈ జగత్తు మొత్తానికి అధిష్టానం అని తెలుసుకున్నాడు. అలా చెప్పగలగాలి. అందుకోసం మీకు చెప్తున్నా నేను. అర్థమైందా? ఏదో అట్లా చెప్పి వెళ్ళిపోతున్నాను అనుకోకండి. నాకంతా మీరు అప్పు తీసుకున్నట్లే, ఇదంతా అప్పు తీర్చాలి. ఏమిటి అప్పు? నేను జ్ఞానాన్ని ఇస్తున్నప్పుడు ఆ జ్ఞానాన్ని స్వీకరించి మీరు జ్ఞానులు కయ్యి, స్వామిని మేము జ్ఞానులు అయినాం, మీరు ఇచ్చిన జ్ఞానాన్ని మేము పొందాము, అది గురువుకి రుణం తీర్చుకోవడం అంటే, అది నిజమైన రుణం తీర్చుకోవడం అంటే. అంతేగాని 100 రూపాయలు ఇచ్చాం గురువుగారికి, 1000 రూపాయలు ఇచ్చాం గురువుగారికి, రుణం తీరిపోదు. అర్థమైందా? నిజమైన రుణం ఏంటి తీరడం అంటే, అహం బ్రహ్మ అస్మి అది మనసుకి తెలిస్తే, బుద్ధిలో మనకు గ్రహిస్తే, ఆ జ్ఞానం వస్తే, ఆ గురువుగారు చెప్పినటువంటి విద్య యొక్క బోధన యొక్క సార్థకత వచ్చింది అని అర్థం. అలా రావాలి అంటే ఆ భగవంతుణ్ణి ప్రార్థించి శాస్త్రం చదువుతూనే ఉండాలి ప్రతిరోజు ప్రతిరోజు. అర్థమైందా? లేకపోతే మనకు పక్షులకి పశువులకి తేడా లేదు. అలా మీరందరూ పొందుతారని నాకు తెలుసు, నేను గ్యారంటీ ఇస్తాను. ఓకే, నేనే కదా గ్యారంటీ కార్డు ఇవ్వాలి. ఉపనిషత్తు ఇచ్చింది నాకు, మీకు నేను ఇస్తున్నా, పాస్ ఆన్. 3వ అధ్యాయానికి వద్దామా? ఇప్పుడు చివరి అధ్యాయం వామదేవ ఋషి అయిపోయిన తర్వాత ఇంకేముంది ఉపనిషత్తు? అది చెప్తుంది. సరే, ఈ జ్ఞానం పొందాలంటే ఏం చేయాలి? బాగుంది వామదేవ ఋషి కథ, బాగుంది త్రిశంకు కథ, బాగుంది. నాకదేమిటి? నాకదేమిటంటే సాధన చెప్తున్నారు, ఈ పద్ధతిలో నువ్వు కూడా చెయ్యి అంటున్నారు. ఏమిటది పొందడానికి మార్గం? నేను ఎవరు? ప్రశ్న వేసుకో. నేను ఎవరు, నేను ఎవరు అని ప్రశ్న వేసుకుంటే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేవాడెవరు అంటే గురువు, శాస్త్రం. నేను ఎవరిని అని తెలుసుకోవాలని నువ్వు కోరుకో ఫస్ట్. నువ్వు ఎవరిని అని తెలుసుకోవాలని కోరుకున్నప్పుడు కస్త్వం కోహం కుత ఆయాత, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళుతున్నాను, నేను ఎవరినని, ఆ మనసులో ఆ కోరిక వచ్చిన వెంటనే ఆయన పంపిస్తాడు. ఎవరు? భగవంతుడు. ఆయన దగ్గర చాలా పెద్ద మార్కెట్ ఉంది. ఏం మార్కెట్ తెలుసా? గురు మార్కెట్ అంది, గురు షాప్. బోనంతమంది గురువులు ఉన్నారు ఆయన దగ్గరికి, టక్కన గురువు వచ్చేస్తాడు మన దగ్గరికి. పుస్తకాలు, వేదాలు, ఉపనిషత్తులు అన్నీ వస్తాయి. నీ కోరిక వచ్చింది కదా, నేను తీరుస్తానని గురువుని పంపించి, పుస్తకాన్ని పంపించి, లేకపోతే ఎక్కడి నుంచి ఆయన తెప్పించి కూర్చోబెట్టి మన మనస్సుని కూడా అట్లాగే లాగి దాని మీదకి తీసుకొస్తాడు భగవంతుడు. గురు శాస్త్రవాక్యము ద్వారా మహావాక్య జ్ఞానాన్ని మనం పొందుతాం. ఎలా పొందుతాం, ఏ విధంగా? మార్గం ఏమిటి? గురువు శాస్త్రం. గురువు శాస్త్రం అంటే పుస్తకం మాత్రం పట్టుకొని గురువు దగ్గరికి వెళ్ళి నుంచుంటే సరిపోదు. పుస్తకం తీయాలి, వినాలి, అర్థం చేసుకోవాలి. 1, 2, 3, 4, 5, 10, 100 అర్థం కాకపోతే 1000 సార్లు అయినా సరే నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఆ భగీరథుళ్ళలాగా గంగను తెచ్చే వరకు, గంగని భూమి మీదకి తెచ్చే వరకు కష్టపడి కష్టపడి చేస్తూనే ఉన్నాడు ఆయన తపస్సు. అట్లా చెయ్యాలి. అలా ఎలా చేయగలుగుతామంటే గురువు అనుగ్రహం ఉంటే చేసేస్తాం. గురువుని తలుచుకుంటూ ఉంటే చాలు, ఆ శక్తి వచ్చేస్తుంది. భగవంతుడిని తలుచుకుంటూ ఉంటే చాలు, శక్తి వచ్చేస్తుంది. అదొక్కటే మార్గం. అలా అనుకుని గురువు చెప్పేది ఏమిటి విషయం అంటే, శాస్త్రం ఏం చెప్తోంది? దృక్ దృశ్యం, చూసేవాడు చూడబడేదానికంటే వేరు. నేను చూసేవాడిని, తెలుసుకునేవాడిని, ఈ పుష్పాన్ని తెలుసుకుంటున్నాను, ఈ పుష్పం నాకంటే వేరు, ఇది దృశ్యం, నేను దృక్ తెలుసుకునేవాడిని, కనుక ఏది చూసినా కూడా అది అనాత్మ, చూసేవాడే ఆత్మ దృక్, కనుక నేనే ఆత్మస్వరూపాన్ని, నాకంటే వేరుగా ఏదైతే ఉందో అదంతా అనాత్మ. దృక్ అనేది నేను, దృశ్యం అనేది చూడబడే వస్తువు. కనుక శరీరం చూస్తున్నారా లేదా? అప్పుడు మీరు శరీరం కాదనే అర్థం. ఏమండి ఈ పుష్పం చూస్తున్నారా లేదా? మీరు పుష్పం అవుతారా? నువ్వు కనకాంబరం పువ్వు అంటే అంటారు, స్వామిని నేను కనకాంబరం పువ్వును కాదండి, కనకాంబరం పువ్వు వేరు అని అంటారా లేదా? ఎందుకని? మీరెందుకు కనకాంబరం పువ్వు కాదు? మీరు చూస్తున్నారు కనుక చూసేవాడు చూడబడేదానికంటే వేరు అని తెలుసుకున్నాడు. కనుక నేను చూస్తున్నాను, చూసేవాణ్ణి నేను, అనుభవించేవాణ్ణి నేను, అనుభవింపబడేది వేరైనది, అవన్నీ నేను కాదు. మరి ఈ శరీరం సంగతి ఏమిటి? శరీరం కూడా అంతే, ఇది నేను కాదు. శరీరం కూడా అనాత్మ, నేను కాదు. ఎందుకంటే శరీరాన్ని నేను చూస్తున్నాను, తెలుసుకుంటున్నాను, కనుక నేను శరీరాన్ని కాదు. అర్థమైపోయిందా? మరి మనస్సు సంగతి ఏమిటి? మనస్సును కూడా కష్టపడుతున్న మనస్సును తెలుసుకుంటున్నాను, ఆనందంగా ఉన్న మనస్సును తెలుసుకుంటున్నాను, దుఃఖపడుతున్న మనస్సును తెలుసుకుంటున్నాను. కనుక నేను తెలుసుకుంటున్నాను కనుక మనస్సు నేను కాదు. తెలుసుకునేవాణ్ణి నేను, ఆత్మ చైతన్యాన్ని, సాక్షి చైతన్యాన్ని నేను. తెలుసుకోబడే మనస్సు నేను కాదు, శరీరం నేను కాదు, ఏది నేను కాదు, అవన్నీ కూడా అనాత్మ అని తెలుసుకోవాలి. ఈ విషయంగా తెలుసుకొని జ్ఞానాన్ని పొంది ప్రజ్ఞానం, ఈ ప్రజ్ఞానం, సంజ్ఞానం, విజ్ఞానం ఏదైతే ఉందో, ఏ జ్ఞానాలన్నీ వస్తున్నాయో, ఎవరిలో వస్తున్నాయో, ఆ నేను అన్నీ తెలుసుకుంటున్నాను. బుద్ధిలో మనసులో వచ్చే అన్ని జ్ఞానాలు కూడా నా వల్లనే వస్తున్నాయి కనుక నేను ప్రజ్ఞానం. ఈ ప్రజ్ఞానమే అన్ని శరీరాల్లోనూ ఉన్నది, అంతటా ఉన్నది, కనుక నేనే ప్రజ్ఞానం బ్రహ్మ. ఇది మహావాక్యం. అంతేగాని శరీరం కాదు నేను. 6 అడుగులు 7 అడుగులు 7 అడుగులు వద్దులేండి, 5 అడుగులు 40 కేజీలు 50 కేజీలు 60 కేజీలు కాదు నేను. ప్రపంచం మొత్తానికి అధిష్టానమైనటువంటి బ్రహ్మ చైతన్యాన్ని నేను, ఈ మనసులు, ఇంద్రియాలు, శరీరాలు ఇవన్నీ కూడా నాలో కనపడుతున్నాయి, నీటిలో బుడగల్లాగా. బ్రహ్మ చైతన్యంలో ఈ యొక్క ప్రకృతి మార్పులు ఇవన్నీ కూడా. శరీరం ప్రకృతి పంచభూతాలతో చేయబడింది, జడం. దానికి ఉనికినిస్తున్నది నేను, ఆత్మ చైతన్యాన్ని. ఆ ఉనికినిచ్చే ఆత్మ చైతన్యమే నేను, నేనే ఎరుకని ఉనికిని అని గ్రహించి ఆత్మజ్ఞానాన్ని పొంది ఆనందంగా ఉండడం జీవితానికి మనం సార్థకతని పొంది, ఈ విధంగా మోక్ష ప్రాప్తిని పొంది సుఖంగా ఉండాలని ఉపనిషత్తు ఆశిస్తున్నది మన నుంచి. ఈ విధంగా అహంకారాన్ని, మమకారాన్ని, రాగద్వేషాలని వదులుకుంటే త్వరగా త్వరగా మనం జ్ఞానప్రాప్తిని పొందగలం. దుష్ట చతుష్టయం, అహంకార, మమకార, రాగ, ద్వేష, వాటిని తగ్గించుకో, కోపతాపాలు తగ్గించుకో, సత్వగుణాన్ని పెంచుకో. పెంచుకుంటే మనకు చక్కగా ఈ విద్య బోధపడుతుంది, బోధపడిన విద్య నిష్ఠని తీసుకొస్తుంది మనలో, ఆ స్థిర ప్రజ్ఞత వస్తుంది, నిష్ఠ వస్తుంది. లేకపోతే ఈ జ్ఞానం కలిగినంత వరకు దుఃఖము ఉంటూనే ఉంటుంది, పోనే పోదు. కనుక గురుకృప, శాస్త్రకృప, ఈశ్వకృప, ఆత్మకృప, ఈ 4 కృపలు ఉంటే 4 పక్కల మనం రక్షింపబడతాం. అర్థమైందా? ఇంతటితో ఐతరేయోపనిషత్ పూర్తయింది. ఇప్పుడు నేను ఎవరిని అంటే, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం ప్రజ్ఞానం బ్రహ్మ అస్మి. శాంతి పాఠం కలిసి చదువుతాం. ఇంతటితో సారాంశం అయిపోయింది, ఐతరేయ ఉపనిషత్తు పూర్తయింది. అక్కడే ఉంది శాంతి పాఠ చివరి పేజీలోనే కలిసి చదువుతాం. ఓం వాంగ్ మే మనసి ప్రతిష్ఠిత, మనో మే వాచి ప్రతిష్ఠితం, ఆవిరావిర్మయేథి వేదస్య మహాణీస్తః, శృతం మే మా ప్రహాసీ అనేనాధీతేనాహోరాత్రాన్ సందధామి, ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి, తన్మామవతు, తద్వక్తారమవతు, అవతు మాం, అవతు వక్తారమవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.
హరిః ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం.